భగవద్గీత 6వ అధ్యాయం 38వ శ్లోకం. కశ్చిన్న విభ్రష్ట చిన్న బ్రహ్మనశ్యతి అప్రతిష్ట మహాభావో విమూఢో బ్రహ్మణాపతి. అనువాదం. ఓ మహాభావో శ్రీకృష్ణ, ఆధ్యాత్మిక మార్గము నుండి తొలగి మనిషి ఆధ్యాత్మిక జయము లౌకిక జయము రెండింటినీ పోగొట్టుకున్నవాడే. ఎచ్చట స్థానము లేకుండా గాలిచే చెదిరిపోయిన మేఘం వలె నశించిన, చెప్పండి. ఓ మహాభావం శ్రీకృష్ణ, ఆధ్యాత్మిక మార్గం నుండి తొలగిపోయి మనిషి ఆధ్యాత్మిక జయమును లౌకిక జయము రెండింటినీ పోగొట్టుకున్నవాడే. ఎచ్చట స్థానము లేకుండా గాలితే చెదిరిపోయిన మేఘం వలె నశించున. తాత్పర్యం, మానవ అభ్యుదయానికి రెండు మార్గములు కలవు. లౌకికులకు ఆధ్యాత్మిక యందు ఆసక్తి ఉండదు. ఆ కారణంగా వారు ఆర్థిక అభివృద్ధి ద్వారా లౌకిక పురోగతిని పొందుటయందు, తగిన కర్మ ద్వారా ఉన్నత లోకమును చేరుటయందు ప్రేమను కలిగి ఉండరు. కానీ ఎవరైనా ఆధ్యాత్మిక మార్గాన్ని చేపట్టినచో అట్టి విషయ కర్మల నుండి విరమించి అన్ని విధములైన నామమాత్ర సుఖాలని త్యజించుదురు. ఇట్టి స్థితిలో ఆధ్యాత్మిక మార్గంలో పయనించేవాడు తన యత్నములో విఫలమైనచో బాహ్యమునకు రెండు విధాల చెడిపోయిన వాడగును. వేరు మాటల్లో, అతడు భౌతిక సుఖాన్ని అనుభవించలేదు, ఆధ్యాత్మిక జయాన్ని సైతము పొందలేదు. గాలి చేత చెదరగొట్టబడిన మేఘం వలె అతడు రెండింటి యందు స్థానము లేకుండా. కొన్నిమార్లు ఆకాశంలో మేఘము ఒక చిన్న మేఘము నుండి విడివడి పెద్ద మేఘముతో కలుగుతుంది. కానీ ఆ ప్రయత్నము నాది విఫలమైనచో జాడ లేకుండా పోవను. అనంత ఆకాశంలో బ్రహ్మము, పరమాత్మ, భగవంతుడుగా ప్రకటమగు పరతత్వ అంశరూపంలో తాను నిజానికి దివ్యుడనని జీవుడు ఎరుగుగలిగే ఆత్మానుభవ మార్గమే బ్రహ్మణపతి, ఆధ్యాత్మిక మార్గము అనబడింది. కృష్ణ భగవానుడే పరతత్వం కనుక అతన్ని శరణ పొందినవాడు కృతకృత్యుడై ఆధ్యాత్మికుడు తప్పక కాగలడు. కానీ బ్రహ్మానుభవము, పరమాత్మ అనుభవం ద్వారా ఇటు జీవిత లక్ష్యాన్ని చేరగలుగుటకు బహుజన్మలు పట్టును. కనుక ప్రత్యక్ష విధానమైన భక్తి యోగము, కృష్ణ చైతన్యము అత్యుత్తమ ఆధ్యాత్మిక అనుభవ మార్గమై ఉన్నది. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదామయం దదాతి స్వాపదాంతకం. అందరు చెప్పండి, జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరవ పేరుద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఓ మహాబాహో శ్రీకృష్ణ, ఆధ్యాత్మిక మార్గం నుండి తొలగిపోయి మనిషి ఆధ్యాత్మిక జయము లౌకిక జయము రెండింటినీ పోగొట్టుకుని ఎచ్చట స్థానం లేకుండా గాలి చేచెదిరిన మేఘం వలె నశించున్నాం. మనం ఈ అధ్యాయం 6వ అధ్యాయం
ఆఖరి శ్లోకాల్లోకి వస్తున్నాం. ప్రారంభంలో కృష్ణ భగవానుడు ధ్యాన మార్గాన్ని గురించి, ఏ రకంగా మనిషి ధ్యానం చేయాలా, మనందరం కూడా దేవుడి ముందుకు వెళ్ళి ధ్యానం చేస్తాము, మనం పాత్రం పెట్టేసి కూర్చొని మనం ధ్యానం చేస్తాము, అప్పుడప్పుడు మనం లౌకిక విషయాల గురించి తీవ్రంగా ఆలోచిస్తాం, దాన్ని కూడా ధ్యానం అనొచ్చు. సంసార ధ్యానం, సంసార ధ్యానం, భగవంతుడి ధ్యానం. ఎవరైతే చంచలమైనటువంటి మనస్సు కలిగి ఉంటారో, చంచలమైన మనస్సు మనకి ఎందుకు ఉంటుందో కూడా భగవంతుడు చెబుతున్నాడు భగవద్గీతలో. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపరుత చేస్తాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాజం విధీయతే. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే పట్టుదలతో, ఏ పని పట్టుకుంటే ఆ పని పట్టుదలతో చేయడం. సంసారంలో ఏది చేయాలన్నా కూడా మనకి పట్టుదల అనేది కావాలా. మన ఒలింపిక్ గేమ్స్లో గోల్డ్ మెడల్, దానికి మనం ఎంత పట్టుదలతో మనం అభ్యాసం చేయాలా, ప్రయత్నం చేయాలా, కష్టపడాలా. మనం ఏదైనా MBBS చదువుకోవాలా, మనం డాక్టర్ యోగ్యతను పొందాలంటే ఎన్ని పుస్తకాలు చదవాలా, లెక్కలేదు కదా. ఏదైనా సబ్జెక్ట్ తీసుకుంటే మనిషి జీవితకాలం అంతా చదివిన కూడా పూర్తి చేయనటువంటి జ్ఞానం ప్రతి విషయాన్ని గురించి, ప్రతి సబ్జెక్టు గురించి ఉంటుంది. కాబట్టి మనిషి పట్టుదలగా ఉంటే కానీ తన కార్యంలో సఫలతను సాధించలేడు. మనం పనిచేసిన మొదటిసారి మనకి సఫలత కలగకపోవచ్చు, రెండో మాట కూడా కలగకపోవచ్చు. మనం నావల్గా దాన్ని వదిలిపెడితే మనం ఫలితం దక్కలేదు, టైం జడగొడుతున్నాము, పరువు నష్టం కూడా కలుగుతుంది. అట్లే ధ్యానం అనేటువంటిది ఏ రంగంలో రాణించాలన్నా కూడా మనకు అవసరం అవుతుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో మనం ధ్యానం చేయడం, ఎవరి మనుషులు ఒలింపిక్ మెడల్ సాధించడం, లేదా యూనివర్సిటీ ఫస్ట్ రావడం, లేదా వ్యాపారంలో ఎంతో చాతుర్యంతో మెలకుగా కష్టపడి పనిచేసి లాభాన్ని పొందడం, ఇట్లాంటి పనులు అందరికీ సమకూరు. అటు మనుషుల్లో తేడాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఈ శరీరం, దీన్ని స్థూల శరీరం అంటారు, మనస్సు సూక్ష్మ శరీరం, ఆత్మ మీద ఆవరణలు. ధ్యానం చేయాలంటే మన మనస్సు ఏకాగ్రం కావాలి. అటు కొంతమందికి వాళ్ళ పూర్వజన్మ ప్రయత్నం వల్ల తర్వాత కొంచెం చదువుతాం. ఏదైనా కూడా అభ్యాసంతో కృష్ణుడు అభ్యాసం అనేటువంటి శబ్దాన్ని భగవద్గీతలో చాలా చోట్ల వాడతాడు. అభ్యాసం ఉదాహరణకి ఇంతకుముందే ఇదే అధ్యాయ శ్లోకాలు మనం అసంశయం మహాభావో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసనతో కౌంతేయ పట్టుదల అనేటువంటిది మనం అభ్యాసంతో చేస్తూ ఉంటే దాన్నే ఇంగ్లీష్లో డూ ఆర్ డై, చేయాలా లేదా చావాలా. అందరికీ అటువంటి పట్టుదల ఉండదు. ధ్రువ మహారాజ్ ధ్రువుడు కేవలం 5 ఏళ్ళు 6 ఏళ్ళు బాలకుడుగా ఉన్నప్పుడు బాలకుడిని డింబకుడు అంటే వాళ్ళకి అవగాహన ఉండదు, పట్టుదల ఉండదు. మనం అప్పుడు గమనిస్తూ ఉంటాం, మీరందరూ పిల్లకాయలు గలవాళ్ళే, పిల్లకాయలు ఏదైనా మండిగా మారాం చేస్తుంటే తల్లిదండ్రులు అతని అటెన్షన్ సులభంగా డైవర్ట్ చేస్తారు. అటు ఇట్టానికి ఇంకోటే చూపిస్తుంటే అడుగు ప్రారంభిస్తాం. మనం అందరం కూడా సంసారంలో ఈ రకంగా చంచలమైనటువంటి మనసు గలవాళ్ళం. ఇదంటే మన ఇంద్రియాలు రకరకాలుగా, ఎవరికైతే ఇంద్రియాలని కంట్రోల్లో ఉంటాయో అటువంటి వాడు మనసును కంట్రోల్ చేసుకోగలుగుతారు. వయసు వస్తా ఇంద్రియాలను అదుపులోకి తెచ్చుకుంటే మనసు అదుపులోకి వస్తుంది, లేదా మనం మనసును అదుపులోకి తెచ్చుకుంటే ఇంద్రియాలు అదుపులోకి వస్తాయి. మనసు చెప్పినట్లు ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. మనకి ఏదైనా ఆలోచన ముందు ఇక్కడి నుంచి ప్రారంభం అవుతాయి, తర్వాత మన ఇంద్రియాలు వాటికి వస్తాయి. అట్లా మనసును కంట్రోల్ చేసుకోవడానికి మనం ఇంద్రియాలు పరిగెడుతుంటే మనం కృషిగా ఉంటాడు, దాన్ని సహించడం. మన ఇష్టం వచ్చిన భోగాలు అనుభవించి కూర్చొని ధ్యానం చేయాలంటే వీలు కాదు. అంటే భోగం ఆలోచనప్పుడు టక్కని దాన్ని మనం భోగం అనుభవించాలా, మళ్ళీ మన మందిరంలో కూర్చున్నప్పుడు మనం భగవంతుని ధ్యానం కలగాల, ఇలా కాదు. ఎవరైతే ఇంద్రియాలు చైతన్య చరితామృతంలో కూడా ఒక శ్లోకంలో జివ్యాన లాలసోయి ఇతి ఉతి గాయ శిశునోదర పరాయణ కృష్ణనాయిపాయ. మానవులు మనుష్య జన్మ జరిగినా కూడా మనం అంతా కృష్ణుడు ఉన్నాడు. కృష్ణ భక్తిలో అనంతమైనటువంటి ఆనందం ఉంది. భగవంతుడు అబద్ధం చేయడం లేదు, మన ఋషులు ముళ్ళు అబద్ధం చేయడం లేదు. వాళ్ళు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు మనం డబ్బుల కోసం అబద్ధాలు చెప్పాలా, ఇది ఒరిజినల్ ఇది బెస్ట్ అని మన సామాన్ అనుకోవాలా? కానీ ఋషుల ముళ్ళు వాళ్ళు మనల్ నుంచి ఆశిస్తున్నది ఏం లేదు. ఎవరన్నా భగవద్గీత ప్రచారం చేస్తున్నారంటే, భగవన్నామ ప్రచారం చేస్తున్నారంటే వాళ్ళకి దానిలో స్వార్థం ఉంది. ఆ స్వార్థాన్ని అది జనాల నుంచి ఏదో రాబట్టుకోవాలి కాదు. భగవంతుడు చేసిన పని భగవంతుడు భగవద్గీత ప్రచారం చేస్తున్నాడు. అంటే భగవంతుడు స్వయంగా మానవాళికి భగవద్గీత ఇవ్వడానికి వచ్చాడు. ఇది అర్థమైనటువంటి వాళ్ళు ఆ భగవంతుడు భగవద్గీత ప్రపంచానికి ఇవ్వడానికి వచ్చాడు కాబట్టి నేను భగవద్గీతని ఇతరులకు ఇవ్వడానికి ప్రయత్నం చేసినట్లయితే నేను భగవంతుని పని చేసిన వాళ్ళు అవుతాను. నేను భగవద్గీత ఇతరులకు ఇవ్వడానికి ప్రయత్నం చేసినట్లయితే భగవంతుడు నన్ను తన మనిషిగా భావిస్తాడు. మనం ఏదైనా పని చేస్తుంటే మనకి సాయం చేయడానికి వస్తే అంటే వీడు నా మనిషి, లేదా నా పనులు నాకు సాయం చేయడం. అట్లా భగవంతుడు భగవద్గీత ఎవరైనా భగవద్గీత ఉంచారంటే ముందుకు వచ్చారంటే మన ఇంట్లో కూర్చొని భజన చేయడం కంటే మనం భజనతో పాటు ఇతరులకు కూడా మనం దీన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేసినట్లయితే మనం మన కోసం భజన చేసుకుంటుంటే కొంత వృద్ధిని సాధిస్తాం. మనం మన కోసం భజన చేసుకుంటూ మనం ఇతరులను కూడా భజనకి ప్రేరేపిస్తున్నట్లయితే మనం గమనించవచ్చు భగవంతుడు మనకి మరింతగా మనకి ఇస్తాడు. ఇప్పుడు ఈ సదుపాయాలన్నీ మీరు చూస్తున్నారు, ఇస్కాన్ మందిరం ప్రపంచం అంతా ఉన్నాయి. ఈ సదుపాయాలన్నీ ఎట్లా వచ్చాయి? ఇదే మనం భగవద్గీత ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, భగవన్ నామ ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, భగవంతుడు మనకి అవకాశాలు సదుపాయాలు ఆయన కలిగిస్తున్నాడు. ప్రభుపాద ఆయన చెప్పేవాడు సివిల్ మిలిటరీ మనమంతా సివిలియన్స్ అనబడతాం. అంటే మనం మన పద్ధతిలో ఉద్యోగం చేయాలని చేస్తాము, పెద్దను ఉంటే వదిలేస్తాము, మనం సెలవు పెట్టుకుంటూ ఉంటాం, మనం కుటుంబంతో పాటు ఉంటూ ఉంటాం. సివిల్ లైఫ్ అంటే అంత స్ట్రిక్ట్గా ఉండేది కదా, ఫ్రీగా. మిలిటరీ లైఫ్, రెజిమెంటల్ లైఫ్. మిలిటరీ లైఫ్ అంటే బస్ మనం నచ్చినా నచ్చకపోయినా మన ఇల్లు వాళ్ళు వదిలేసి అక్కడ హిమాలయాల్లో ఎక్కడైతే టెంపరేచర్స్ -10 మన కుటుంబాన్ని వదిలేసి మన డ్యూటీని అక్కడ ఉంటాం. అండ్ మిలిటరీ లైఫ్ అది దానిలో త్యాగం ఎక్కువ ఉంది కదా మిలిటరీ లైఫ్లో. తర్వాత మిలిటరీ లైఫ్లో మనం సివిల్ లైఫ్లో మనం స్ట్రైకులు చేస్తూ ఉంటాం, ధర్నాలు చేస్తూ ఉంటాం, మనం ఆందోళన చేస్తూ ఉంటాం, మనం అప్పుడప్పుడు రాస్తారు చెక్క జామ్ దీన్ని చేస్తూ ఉంటాం. గవర్నమెంట్తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతుంది. కానీ మిలిటరీ లైఫ్లో అది చేయడానికి ఎవరు కూడా ఎదురు తిరగడానికి ఆర్డర్స్ వచ్చాయంటే దాన్ని మనం పాటించాల్సి ఉంది. రేపు చేస్తా నేను చేయను అనడానికి మిలిటరీ రూల్స్. అట్లా ప్రభుత్వాద ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా దాన్ని కూడా రెజిమెంటల్ మనం మిలిటరీ లైఫ్ స్పిరిచువల్ లైఫ్ ఈ రెండింటి పోల్చినట్లయితే మనం ఒప్పుకోవాల్సి ఉంటుంది. మిలిటరీ లైఫ్ కంటే సివిల్ లైఫ్ కంటే మిలిటరీ లైఫ్ టఫ్, మిలిటరీ లైఫ్ కంటే స్పిరిచువల్ లైఫ్ ఇంకా టఫ్. ఉదాహరణకి మేము సమాజంలో ఉన్నాం, మిలిటరీ వాళ్ళు కూడా అప్పుడప్పుడు సంవత్సరంలో నెలలు ఇంటికి పోవడానికి కదా, మిలిటరీ వాళ్ళకి సెలవులు ఉంటాయి కదా, బట్ డ్యూటీలో ఉన్నంత వరకు నో అనడానికి వీల్లేదు. డ్యూటీ ఎక్కడేసి అక్కడికి పోయి చేయాలా, ఎంత టఫ్ అయినా కూడా. కానీ వాళ్ళు కూడా లూజ్గా బతకడానికి కొంత టైం వదిలిపెట్టారు. సంవత్సరంలో సెలవు పెట్టి ఇంటికి పోతాడు, లేదా ఆఫ్ డ్యూటీలో ఉంటే తాగి పండుకుంటే ఎవరు అడగడానికి లేదు, ఆఫ్ డ్యూటీ తాగి పండుకుంటాడు, ఇదేమైనా చేస్తాడు. డ్యూటీలో ఉన్న మాత్రం ఆ డ్యూటీని పూర్తి చేయాలి. ఇప్పుడు మిలిటరీ లైఫ్లో కూడా కొంత మనకి. కానీ స్పిరిచువల్ లైఫ్ చూసినట్లయితే ఆధ్యాత్మిక జీవితం 365 రోజులు సెలవు అంటే ఉండదు. మీరు అడగచ్చు ఆదివారం సెలవు మందిరంలో ఏమన్నా ఆదివారం మంగళార్తి 4:30 లేవకర్లేదు, ఆదివారం అయితే అందరు పండుకోవచ్చు. వారంలో కేవలం 6 రోజులు మీరు చక్కగా భజన చేయాలా, 7 రోజులు ఆఫ్, 9 గంటల నిద్రలేచి 6 రోజులు నియమాలే పాటించక్కర్లేదు, బీడీలు తాగొచ్చు, టీకాకు తాగు, మళ్ళీ మండే టు సాటర్డే మీరు స్ట్రిక్ట్గా. ఇంకా ఆధ్యాత్మిక జీవితాన్ని మైండ్ని కంట్రోల్ చేసుకోవడం కదా మనం. మైండ్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు, కాబట్టి ఇక్కడ సెలవు అనేది ఉండదు. అందుకే ఇస్కాన్ గురించి తెలియని వాళ్ళు, దూరం నుంచి ఇస్కాన్ భక్తులకి దగ్గరగా కానటువంటి వాళ్ళు, మన ఆయన కూడా అన్నాడు సార్ నేను అమెరికాకి పోయి ఇక్కడ డాక్టర్గా బతకడానికి పోయి వెళ్ళి మూడు నాలుగు నెలల తర్వాత నుంచి నేను ఉత్తర రాష్ట్ర హరే కృష్ణ ఏమైపోయింది వీడికి, ఎప్పుడు ఇట్లంతా అనేటువంటి అలవాటు లేదు. ఉత్తర రాష్ట్ర హరే కృష్ణ వాళ్ళు కంగారు పడడం ప్రారంభమైంది. హరే కృష్ణ అని ఆయన సన్యాసులు కాదు, అంటే హైదరాబాద్లో ఇస్కాన్ వాళ్ళు ఆఫీసర్లు కదా, మీటింగ్ హైదరాబాద్ పోతూ ఉంటాడు. వీడే హరే కృష్ణ అంటున్నాడు చెప్పి ఇస్కాన్ మందిరానికి వెళ్ళి అక్కడ చూశారు. చూసి ఇట్లా కుర్రాళ్ళు అంటే ఇట్లా వయసులో ఉండే కుర్రాళ్ళంతా కూడా వాళ్ళంతా కూడా మందిరంలో ఉండి రకరకాల పనులు, దానికి భయం పుట్టింది. అరే ఈ హరే కృష్ణ వీళ్ళంతా ఇట్లా తయారవుతారు అండి అని చెప్పి ఆయన వెంటనే నువ్వు హరే కృష్ణుడు పోమాక పోయినంటే నీ జీవితం అంత పాడవుతుంది, తలకాయ 24 మందిరంలోనే 24 గంటలు గడుపుతా పోతుంది. ఆయన కూడా ఒకసారి మనకి కృష్ణనామం నాలుగు కంటుందంటే మనకి కృష్ణుడు దేవుడు అనే విషయం మనకి ఒకసారి అర్థం ఏంటంటే ఇంకా మన మనస్సు మన అదుపులో ఉండదు. మనం అంటే కృష్ణుడు దేవుడు అని తెలిసిపోతే ఎవరు దేవుని వదిలిపెట్టి బతకాలనుకుంటారు. కృష్ణనామం మనల్ని అన్ని విధాలుగా కాపాడుతుందని తెలిసిపోతే కృష్ణనామం లేకుండా ఎవరు బతకాలనుకుంటారు. ఒకసారి దొరికిందంటే మార్గం వదిలిపెట్టు. మేము రాస్తాను మెల్లిగా ఉద్యోగం వదిలిపెట్టడం ఆ స్థితికి కూడా వచ్చింది. తెలిసింది మనం మామూలుగా పనిచేస్తున్నా కూడా దేవుడు మనకి కూడి పడేస్తున్నాడు, తిండి పడేస్తున్నాడు. అక్కడ ఇక్కడ మేము ఉద్యోగం చేస్తాము, గవర్నమెంట్ ఉద్యోగాన్ని ప్రైవేట్ ఉద్యోగాన్ని, ఆయన కూడా మనకి తిండి దొరుకుతుంది. దేవుడి దగ్గర మనం పనిచేస్తుంటే ఇంకా ఆలోచించాలయ్యండి. పువ్వుల్లో పెట్టినట్టు చూసుకుంటాడు దేవుడు కన్నా, దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు ఉంటారు కానీ దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళని కూడా సుఖంగా అనిపెదుగుతాం. అంటే మేము నిర్ణయం తీసుకున్నాం బస్ జీవితంలో మేము చూస్తూ ఉంటాం ఎవరికైనా నేను గ్యారెంటీ ఉందంటే కృష్ణమూర్తులకు గ్యారెంటీ ఉంటుంది. మీరు డబ్బులు సంపాదిస్తున్నా కూడా మీరు అనుభవిస్తారని గ్యారెంటీ అనేది దానికి. తలరాత్రులు తలరాత్రులు బాగా డబ్బు ఉన్నప్పుడు డాక్టర్ మీకు డయాబెటీస్ లేదా ఇంకోటి ఇంకోటి. కానీ కృష్ణ భక్తులు అయినట్లయితే భగవంతుడు ఆయన చదువుతున్నాడు నేను దగ్గర ఉండి యోగక్షేమం నేను చూసుకుంటా అని చెప్పి అటు మెల్లిగా దీనిలో చేరడానికి తయారయ్యాను. ఆయన ఇంకా అంటే సామ దాన భేద దండోపాయం అంటే మనం ముందర నచ్చ చెప్పి చూస్తాం మన పిల్లలకి, తర్వాత వాళ్ళని మందలిస్తాం, వాళ్ళు గట్టిగా కొద్దిగా నిలదీసి ఆయన మెల్లిగా చదువుతుంటే ఎందుకంటే మరి ఇప్పించి చూపిస్తుంది అని చెప్పి ఇండియా వచ్చేస్తే ఇంటికి పోలా, ఇంటికి పోకుండా అక్కడ బాగా మందిరంలోనే అండి మందిరం వాళ్ళు చెప్పారు ఇంటికి పోయావంటే నువ్వు పక్కం కాకుండా ఇంటికి పోయావంటే మళ్ళీ మేము ఎవరిస్తుంటే చూసి ఏదో వాళ్ళు వీళ్ళు అటు సంపాదిస్తున్నారు ఇటు సంపాదిస్తున్నారు వాళ్ళు మీ తలకే కలిపి చెడిపోవచ్చు. గట్టిపడేదాకా ఇంటికి పోమాక గట్టిపడిన తర్వాత అప్పుడు నువ్వు మిగతా వాళ్ళు మారుస్తుంది కానీ నువ్వు మారు కానీ ఇంటికి పోమాక నువ్వు పడుతుంది. నాకు ఐడియా బాగానే నచ్చింది. వాళ్ళు వెళ్ళి మనం ఎగతాలు చేస్తే నేను వాళ్ళని చూసి వెళ్ళ చూసాను ఇంటికి పడి వాళ్ళే బాంబే వచ్చేస్తున్నాడు ఎత్తుక్కుంటాం. బాంబే వచ్చిన తర్వాత వాళ్ళు రెండు రోజులు మందిరంలో ఉన్నాడు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఓయమ్మా ఈ బతుకు ఎవరు మామూలు వాళ్ళు ఎవరు బతకలేరు ఇంకా ఎవరికైతే పూర్వజన్మండి కృష్ణ భక్తులు ఎవరిని బతకాలంటే వాళ్ళకి పూర్వజన్మలో ఎంతో ఎంతో వాళ్ళు చేస్తుంటారా. మామూలుగా కలగాపులను భక్తులు అందరు చేస్తూ ఉంటారు ఏది పడితే అది, కానీ నిష్ఠగా పట్టుదలతో ఒకే పద్ధతిలో పెరుగుతున్నటువంటి ఉత్సాహంతో దాన్ని చేయాలంటే మనకి పూర్వజన్మల సంస్కారం ఉంటుంది. పూర్వజన్మ సంస్కారంతో ఇప్పుడు అడుగుతుంటారు కదా ఏది సార్ మీరు ఈ వయసులోనే మీరు సన్యాసిలో కలిసిపోయినారు ఏమి ఇదంతా కూడా పూర్వజన్మ సంస్కారాలు ఎవరైతే పూర్వజన్మలో చేసుకుంటారో భగవంతుడు వాళ్ళు మళ్ళీ వాళ్ళు గుర్తు చేసి చిన్న వయసులో మనం భక్తి చేస్తే ఆనందం ఉంది. మనం ముసలాళ్ళు అయ్యేదాకా ఎందుకు కాదు అలా భక్తి చేస్తే ఆనందం అంటే మనం ఎంత తొందరగా ప్రారంభిస్తే అంత ఎక్కువ ఆనందాన్ని పొందొచ్చు కదా. మన జీవితాంతా గట్టి చాకరి చేసుకుంటూ కష్టాలు అనుభవిస్తూ నేను రిటైర్ అయిన తర్వాత భక్తి చేస్తాను మనం ముందు రిటైర్ అయ్యేదాకా బతుకుతాం లేదు అది ఎవడికి తెలుసు. తర్వాత అప్పుడు మనం భక్తి చేయగలం లేదు కదా మన తలకాయ ఎంత పుచ్చిపోయి ఉంటుంది ఎంత గట్టిపడిపోయి ఉంటుంది పాషాణంలాగా తయారై ఉంటుంది. మనం అప్పుడు చిన్న వయసులో మనం భక్తి చేయలేకపోతే ముసలాళ్ళు అయిన తర్వాత ఎక్కడ చేస్తాం అయ్యే పని కాదు. వాళ్ళకి అర్థమైంది చూసి ఇది అందరూ చేయగలిగేటువంటి పని కాదు. ముందరంటే నువ్వు మీకు బాగా అరే రామ హరే కృష్ణ అక్కడ ఇక్కడ డబ్బులు పోయి చేసి బతికి అలవాటు తెలుసు అందుకని డాక్టర్ కొంచెం ఎక్కడైతే తిరుగుదామని చూస్తున్నాను. కానీ ఎప్పుడైతే వాళ్ళు వచ్చి మందిరంలో ఉన్నారో వాళ్ళకి తెలిసింది నిజానికి మనం డాక్టర్లు అయినా కూడా మనం కింద మన కింద కాంపౌండర్లు ఉంటారు నర్సులు ఉంటారు మనం పోయి పని చేస్తాం మిగతా వాళ్ళు చేస్తూ ఉంటారు. మనం ఎన్ని గంటలు పని చేయాలా ఎనిమిది గంటలు పని చేయాలా మిగతా తర్వాత ఫ్రీ. కానీ భక్తి మార్గంలోకి వస్తే మనకి పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్ర పోయేదాకా మనం జాగ్రత్తగానే బ్రతకాల కదా సావధానంగానే బ్రతకాల. మనం ఇష్టం వచ్చేవాడు మాట్లాడడానికి లేదు ఇష్టం వచ్చేవాడు తినడానికి లేదు ఇదే చేస్తా అదే చేస్తా అనడానికి లేదు. దేవుడు సేవలు ఏదైనా కూడా మనం చేయడానికి రెడీ అవుతుంది. చూస్తుంటారు మన దేవుడికి వచ్చేటువంటి వాళ్ళు మన ఆచారం ఈ సేవలు అని చెప్పి ఆ సేవలని చెప్పి అన్నీ మన ఇసుకెత్త దగ్గర నుంచి ఇటుకల మేడం దగ్గర నుంచి మన గిన్నెల దగ్గర నుంచి మనం అన్ని పనులు చేస్తూ ఉంటారు. మీరు డాక్టర్ అయితే ఇట్లాంటి పనులను చేస్తారే చేయరు కదా. డాక్టర్ అయితే ఇట్లాంటి పనులను చేయరు. అంటే భక్తులు అంటే ఆల్రౌండర్ అన్నీ కూడా అన్ని సేవలు భగవంతుడి కోసం కాబట్టి భగవంతుడికి ఎలాంటి సేవ కలగాలి కాబట్టి ఇక్కడ పాయింట్ వచ్చి ఆధ్యాత్మిక జీవితం భౌతిక జీవితం మనకి రెండు ఉంటాయి. మనకి సఫలత పొందాలంటే మనకి పట్టుదల అనేది కావాలా. మనకి పట్టుదల ఎందుకు ఉండదు దానికి నేను చెప్పాను ఎవరికైతే ఇంద్రియాలు అదుపులో ఉండవు. మనకి ఎప్పుడు ఏ ఆలోచన వస్తే దాన్ని బట్టి అటు చేయాలి ఇటు చేయాలని లేదు. మన పట్టుదలంటే మన ఆలోచనని ఒకే ఆలోచన సాధించేదాక దాన్ని ఉంచుకోవాలా. కానీ మన మనస్సు ఇంద్రియాల చంచలత వల్ల వదిలిపెట్టేసినట్టే మనం మన లక్ష్యాన్ని సాధించలేము. అందుకే కృష్ణుడు 2వ అధ్యాయం ఇంకో చోట చూస్తున్నాడు ఆయన వ్యవసాయాత్మిక బుద్ధి ఏకే గురునందన బహుశాఖ అనంతాశ బుద్ధయో అవ్యవసాయం. ఎవరి బుద్ధి అయితే మనకి ముందర మనకి చక్కటి బుద్ధి ఉండాలి. బుద్ధి ఉన్నప్పుడు మనం ఆలోచిస్తాం, ముందు వరకు ఆలోచించి దేనిలో నాకు మేలు ఉంది. సంస్కృతంలో రెండు శబ్దాలు ఉన్నాయి, శ్రేయస్సు ప్రేయస్సు. శ్రేయస్సు అంటే శాశ్వత ప్రయోజనాన్ని కూర్చేటువంటి దాన్ని శ్రేయస్సు అంటారు. ప్రేయస్సు అంటే మనకి తాత్కాలికమైనటువంటి ప్రయోజనాన్ని, మన సంసారంలో ఏది సాధించినా కూడా తాత్కాలికమైనటువంటిది. మనం గోల్డ్ మెడల్ సాధిస్తాం ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం మళ్ళీ చేయాలి కదా, అది శాశ్వతమైనటువంటి ప్రయోజనం కాదు. అదే రకంగా మనం సంసారంలో ఏది సాధించినా కూడా మనం ఎప్పటికప్పుడు మళ్ళీ మనం జాగ్రత్తగా ఉండాలి. కానీ ఒకసారి మనం భగవద్భక్తిని సాధించినట్లయితే, మనసును భగవంతుడి వైపు తిప్పుకున్నట్లయితే ఇంకా మనం జీవితంలో పర్మనెంట్గా శాశ్వతంగా మనం, ఎందుకంటే మనకి ఆనందానికి మార్గం దొరికింది. కాబట్టి మనం వదలదలుచుకో కృష్ణుడి వైపు ఒకసారి మనం తిరిగామంటే ఇంకా మళ్ళీ జీవితంలో మనం వెనక్కి వచ్చే అవకాశం ఉండదు. అందుకే మన ఆచార్యులు ఒక ఆయన బిల్వమంగళ ఠాకూర్ అని చెప్పి ఆయన అంటాడు, నీకు సంసార సుఖాలు కావాలంటే బంధువులు మిత్రులు ఈ సామాజిక ప్రేమ మనకి దాన్ని లవ్ సొసైటీ అండ్ ఫ్రెండ్షిప్ ఇవి కావాలంటే మీరు కృష్ణుడి వైపు యమునా నది ఒడ్డున రేవాత వృక్షం కింద నిలబడినటువంటి శరీరాన్ని 3 చోట్ల కృష్ణుడిని త్రిభంగి అంటారు. అంటే కృష్ణుడప్పుడు ఆయన తిన్నగా ఉన్నాడు. ఆయన కృష్ణుడప్పుడు ఎందుకంటే కృష్ణుడు రసరాజు, కృష్ణుడు లీలా పురుషోత్తముడు, డ్యాన్సర్లు వీళ్ళంతా కూడా వాళ్ళు నడుని మెడని కాళ్ళని కదా. మనం డ్యాన్సర్ అయినట్లయితే తిన్నగా నిలబడ్డాది అని డ్యాన్స్ అయ్యింది కదా. డ్యాన్స్ అనగానే మన శరీరాన్ని రకరకాలుగా మనం మన ఆనందాన్ని మన వివిధ భంగిమల ద్వారా వ్యక్తం చేస్తాం. అటు కృష్ణుడు రసరాజు, కృష్ణుడు లీలా పురుషోత్తముడు, కృష్ణుడు అఖిల రసామృత సింధువు. ఆయన ఎప్పుడు కూడా ఆయన నిత్య లీలల్లో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అటు భగవంతుడు ఎప్పుడు నీరసంగా కూర్చోవడం కానీ భగవంతుడు గమ్మున ఉండడం కానీ భగవంతుడు సీరియస్గా ఉండడం కానీ కృష్ణుడు ఇప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. కొంతమంది అడిగారు భగవంతుడు ఏం చేస్తూ ఉంటాడు, భగవంతుడు ఆయన ఏం చేస్తూ ఉంటాడు. నాలాంటి ఆయన మీలాంటి ఆయన ఒక ఆయన సాయం భగవంతుడు ఏం చేస్తున్నాయి అడిగాయని బాగా డబ్బు నేను సాయం జవాబు ఇవ్వాల. నువ్వు భగవంతుడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలంటే నువ్వు నేను చెప్పినట్టు చేయాలా అంతే కదా. మనం భగవంతుడు ఏం చేస్తున్నాడు తెలుసుకున్నా అంటే మనం కల్పనలు చేస్తే తెలియదు, మనకు మార్గంలో పోవాలా, భగవంతుడు చెప్పిన మార్గంలో పోవాలా అది మనకి తెలుస్తుంది. భగవంతుడు ఏం చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు అడిగేటండి. ఆయన ఆయన గొప్ప ధనికుడు. ఆయన అన్నాడు, స్వామి భగవంతుడు గారు ఏం చేస్తున్నాడు తెలుసుకోవాలంటే అటు కుర్చీలో కూర్చున్నాడే మాకు ఆయన కింద కూర్చుని అడగాల. నువ్వు భగవంతుడి విషయాలు తెలుసుకోవాలంటే నువ్వు అహంకారంతో అంటే అభిమానంతో అంటే గర్వంతో అంటే భగవంతుడు నీకు తెలియటానికి లేదు. భగవంతుడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలంటే ముందు నీ కుర్చీ వదిలిపెట్టి నీ నేల మీద కూర్చోండి. ఆయన నేల మీద కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పండి స్వామి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆయన వినయాన్ని వాళ్ళని దేవుడు కింద నుంచి లైఫ్ లో పైన కూర్చోబెడుతూ ఉంటాడు. అహంకారం ఉండేటువంటి అనుభవం పైన కింద కూర్చోబెడుతుంది. భగవంతుడు ఆయన చేస్తూ ఉంటాడు ఈ పని. ఆ తర్వాత భీష్ముల వారు ఆయన అడిగినాడు, ఏంటి పాండవులు ఎంత ధర్మాత్మలు, పాండవులు ఎంత పుణ్యాత్ములు, దుర్యోధనుడు కౌరవులు వాళ్ళు ఎంత దుర్మార్గులు, కానీ కృష్ణుడు ఏంటి పాండవులకి పుట్టినప్పటి నుంచి ఒక కష్టం తర్వాత ఇంకో కష్టం, తండ్రి చనిపోయినాడు, ఆ తర్వాత వాళ్ళని వాళ్ళకి విషం పెట్టి చంపడానికి ప్రయత్నం చేసినారు, ఆ తర్వాత ఇంట్లో నిప్పు అంటించి చంపడానికి ప్రయత్నం చేసినారు, తర్వాత భార్యని అవమానం చేయడానికి ప్రయత్నం చేసినారు, తర్వాత అడవులకు తరిమొస్తున్నారు, తర్వాత రకరకాల అన్యాయాలు. ఏంది భగవంతుడు కృష్ణుని నమ్ముకున్నారు గట్టిగా, ఆయన కూడా భగవంతుడు కాబట్టి భగవంతుడు చేసే పనులు మనకు అర్థం కావు కదా. భగవంతుడు చేసే పనులు మనకి అర్థం కావు. అందుకే పొద్దున్న ఎవరు నన్ను అడుగుతున్నారు భగవంతుడు, మనం రాముడిని కొలుచుకోవాలి కదా స్వామి, రాముడు అన్ని కూడా ఎంత ఆదర్శమైనటువంటి పనులు చేసినాడు, కానీ కృష్ణుడు చేసిన పనులు అర్థం కావడం కష్టం. ఆయన అబద్ధాలు చెప్పాడు, అన్యాయాలు చేయించినాడు, ఆయన ఇది చేసినాడు అది చేసినాడు, యుద్ధం చేయించినాడు, దాన్ని ఆయన అంటే భగవంతుడు రాముడు అన్ని ఆదర్శమైన పనులు చేసినాడు, కృష్ణుడు చేసినటువంటి పనులు అర్థం చేసుకోవడం కష్టం. కానీ నిజానికి మనం రాముడు చేసిన పనులకి కృష్ణుడు చేసిన పనులకి తేడా ఏం లేదు, ఎందుకంటే ఇద్దరు కూడా భగవంతుడి రూపాలే. కానీ మనకి రాముడు చేసిన పనులు మనకు అర్థమవుతాయి, మనకి నచ్చుతాయి, మనం రాముడిలాగా బతకాలని చెప్పి. కానీ కృష్ణుడు ఆయన ఈ పనులన్నీ చేయడానికి కారణం మనల్ని తన వైపుకి ఆకర్షించడం కోసం. కృష్ణుడు చేసిన పనులు కూడా, కృష్ణుడు ఏం చేసినా కూడా ధర్మాన్ని స్థాపించడానికి చేస్తాడు. రాముడు చేసే పనులు మనకు తొందరగా అర్థమవుతాయి. కృష్ణుడు చేసే పనులు అర్థం కావాలంటే మనం కృష్ణ భక్తులతో పాటు కూర్చుని మనకు ఉండేటువంటి డౌట్లన్నీ బయట పెట్టినట్లయితే ఒకటి మనకు అర్థమవుతుంది. నిజానికి కృష్ణుడు ధర్మానికి అనుగుణంగానే చేసినాడు. కృష్ణుడు ఆయన అంతా కూడా మంచిగా చేసినాడు. ఉదాహరణకి మహాభారత యుద్ధం అయింది, ఈరోజు మహాభారత యుద్ధంలో కౌరవులంతా చనిపోయినారు, 5 పాండవులు మిగిలారు, ఈరోజు కౌరవులంతా కూడా నాశనం అయిపోయినారు కదా. పాండవులు గెలిచారు ఆయన కూడా వాళ్ళు వాళ్ళ సంతోషాన్ని ఎవరితో పంచుకుంటారు అంటే అందరు చనిపోతున్న సంతోషం ఎవరితో పంచుకోవాలి. దానికి జవాబు ఏంటి, నిజానికి భగవంతుడు ఆయన ఒక డాక్యుమెంటరీ. భగవంతుడు అక్కడ పాండవులకు పోయిందేం లేదు, కౌరవులకు పోయిందేం లేదు, భగవంతుడు డైరెక్టర్గా నిలబడి ఆయన కొంతమంది యాక్టర్లు పెట్టుకుని ఆయన చూపిస్తున్నాడు, నువ్వు ఈ యాక్టర్ లాగా నువ్వు బతికినట్లయితే, దుర్యోధన లాగా నువ్వు బతికినట్లయితే నీకు ఈ గతి పడుతుంది, నువ్వు అర్జునుడి లాగా బతికినట్లయితే నీకు ఈ రకంగా కీర్తి, నీకు ఐశ్వర్యం కలుగుతుంది. అంటే భగవంతుడు మనల్ని అర్జునులాగా బతుకుమని మనకి మనకి చెబుతున్నాడు. నిజానికి కౌరవులకి పాండవులకి మహాభారతంలో చనిపోయిన వాళ్ళందరికీ కూడా ముక్తి కలిగింది. అక్కడ నిజంగా ఎవరు చెడ్డ మంచి అనేది లేదు. అంటే మనం అప్పుడప్పుడు సినిమాలో విలన్ హీరో అంటారు, సినిమాలో విలన్ హీరో. ఆ సెట్టింగ్లో ఉన్నంత వరకు విలన్ ఎంత క్రూరంగా ఉన్నట్టున్నాడు, సెట్టింగ్ బయటికి రాగానే ఇద్దరు కూడా మంచి వాళ్ళు, ఇద్దరు బృదాలకు చేతులు వేసుకుని వాళ్ళు డబ్బులు లెక్క పెట్టుకుంటుంటారు, వాళ్ళు ఇద్దరికి వాళ్ళ పేమెంట్స్ వాళ్ళకి వస్తాయి. అంటే ఈ రకంగా మనం ఈ కృష్ణుడి సందర్భంలో ఏది జరిగినా కూడా మనం ఒక్కొక్క విషయాన్ని తీసుకున్నట్లయితే, అందుకే ఒకసారి మనం రామాయణం మహాభారతం భాగవతం చదువుతుంటే మనం ఇంకా చెత్త సాహిత్యం, ఈ చెంచలమైనటువంటి చెప్పల్లో అయినటువంటి మనుషులు చేసేటువంటి పనులు, అటువంటి లిటరేచర్ ఈ సాహిత్యం చదువుతూ ఉంటుంది. ఎందుకంటే మనం కావలసినటువంటి రసాలన్నీ కూడా అన్ని రసాలు మనకి, వీరరసం మనకి, ప్రేమరసం మనకి, హాస్యరసం ఏది కావాలన్నా కూడా మనకి మహాభారతంలో భాగవతంలో రామాయణంలో ఏమిటంటే దాంతోపాటు మనకి ఈ అన్ని రసాలు దొరకడమే కాకుండా మనం భగవంతుని ప్రతి ఆకర్షణ పొందుతాం. ఆ రకంగా మనం జీవితాన్ని మనం ఆనందంగా గడుపుకుంటూ మనం భగవంతుని చేరుకోగలుగుతాం. బట్ ఇక్కడ అర్జునుడు అడుగుతున్నటువంటిది, ఎవరైతే కృష్ణ భక్తులు అవడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఈ నియమాలు పాటిస్తూ భజనలు చేస్తూ కానీ అప్పుడప్పుడు పొరపాటున వాళ్ళు ఈ మార్గాన్ని తొలగిపోయినట్లయితే వాళ్ళు వాళ్ళకి ఏమన్నా లాభం ఉంటుందా? ఎందుకంటే అది దొరకలేదు, ఇది దొరకలేదు. కృష్ణుడు ప్రమాణం ఇటువంటి ప్రశ్నకి జవాబు ఇవ్వడానికి, అంటే కృష్ణుడు భూత భవిష్యత్తు వర్తమానాన్ని భగవంతుడు చూస్తున్నాడు, భగవంతుడు చూస్తున్నాడు. సంసారం చూడడానికి అతడు సంసార సుఖాలు అనుభవించలేదు, అతడు భక్తిని కూడా పోగొట్టుకుని 60 ఏళ్ల తర్వాత మళ్ళీ సంసారంలో పడ్డాడు. లేదా ఈ సంసార వ్యాపకాల్లో అతను గత జీవితం ఏది అనుభవించాలని కూడా వయసులో ఉన్నప్పుడు అనుభవించాలా, అటు ఇటు కాకుండా. కానీ భగవంతుడు ఆయనకి భూత భవిష్యత్తు వర్తమానం, ఎందుకంటే భగవంతుడు త్రికాలజ్ఞుడు. భగవద్గీత శ్లోకంలో ఆయన అంటున్నాడు 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో కృష్ణుడు ఆయన అన్నాడు, వేదాన్ సమతీతాన్ని వర్తమానాన్ని తాజున భవిష్యాన్ని భూతాన్ని మాంతు వేదన కశ్చన. భగవంతుడు అన్నాడు వేదాన్ సమతీతాన్ని, ఈ వేదాలన్నీ కూడా నేను రాశాను నాకు తెలుసు, కాబట్టి నువ్వు కళ్ళు మూసుకొని నువ్వు భగవద్గీతను పాటించుకుంటకు అర్థం కాకపోయినా కూడా భగవంతుడు చెప్పింది కాబట్టి నువ్వు భగవద్గీత చెప్పిన పద్ధతులు మనం గుడ్డిగా ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. మనం భగవద్గీతను గుడ్డిగా నమ్ముకుని పోవడంలో మనకి శాశ్వతమైనటువంటి లాభం ఉంది. అదేకాదు కృష్ణుడు చూస్తున్నాడు ఈ మార్గంలో మనం లోక దృష్టిలో మనం సఫలు కాకపోయినా కూడా భగవంతుడు చెబుతున్నాడు, ఎందుకంటే ఆయనకు తెలుసు. ఎవరైతే తర్వాత శ్లోకాలు చెబుతాడు, ఎవరైతే యోగ భ్రష్లు అవుతారో అటువంటి వాళ్ళు మరు జన్మల్లో మనకి నమ్మకం లేదు మనకి తెలియదు, మనకి నమ్మకం ఉన్నా లేకపోయినా కూడా ఉండేదేదో ఉంటుంది కదా. మనకి నమ్మకం లేనంత మాత్రం మనకి నేను సాగును అన్నంత మాత్రం మనం సాగకుండా ఉంటాము. లేదా మనకి మన అభిప్రాయాలు చెప్పచ్చు, కానీ వాస్తవం అనేటువంటిది వాస్తవంగానే ఉంటుంది. కాబట్టి కృష్ణుడు పరం ప్రమాణం అంటే ఆయన చూస్తున్నాడు, ఎవరైతే మంచి పనులు చేస్తారో మంచి పనుల కంటే కూడా ఎక్కువైంది భగవన్ నామాన్ని దాన్ని యోగం అంటారు. మంచి పనులు అంటే మనం తిండి పెట్టడం, మందులేయడం, సహాయం చేయడం, కానీ భగవన్ నామం అన్నిటికంటే కూడా కళ్యాణప్రదమైనటువంటి పని. ఎందుకంటే భగవన్ నామం అంటే మనం మంచి వ్యక్తులు అవుతాం, మనం మంచి పనులు చేస్తాం, కాబట్టి ఆటోమేటిక్గా అంతా కూడా మంచి జరుగుతుంది. మనం భగవన్ నామం అంటూ ఉంటే అంతా కూడా మనకి జీవితంలో మారుతుంది. కాబట్టి కృష్ణుడు చదువుతున్నాడు, అర్జునుడు అడిగినప్పుడు ఆరోగ్యాన్ని అడుగుతాడు. ఇప్పుడు ఆయన అంటాడు, ప్రాప్య పుణ్యాకృతాన్ లోకం నిషిద్వా సాశ్వతి సమా శుచీనాం శ్రీమతాం గే శుచీనాం. ఎవరైతే భగవన్ నామాన్ని అంటూ ఉంటారో అటువంటి వాళ్ళు విద్వానులు అవుతారు, వచ్చే జన్మలో విద్వానుల కుటుంబంలో పుడతారు. శుచి శ్రీమతాం, శ్రీమతం అంటే సంపన్నులైనటువంటి వాళ్ళు. భగవన్ నామం అనేటువంటి వాళ్ళు సులభంగా వాళ్ళు రాబోయే కాలంలో వచ్చేటువంటి జన్మల్లో వాళ్ళు సులభంగానే, ఎందుకంటే భగవంతుడు కావాలంటే మనకి ఎక్కడైనా జన్మ ఇవ్వగలరు కదా. అటు మనకి భగవన్ నామం అంటే నమ్మకం ఉండాలా, నేను భగవన్ నామం జపం చేసుకుంటామంటే అవి తెలివితేటలు కలుగుతాయి, నేను భగవన్ నామం జపం చేసుకుంటామంటే నాకు ఎలాంటి లోటు ఉండదు. కాబట్టి అన్నిటికంటే పుణ్యకార్యం కృష్ణ భక్తి చేసుకోవడం, కృష్ణనామాన్ని జపం చేయడం. కాబట్టి జీవితంలో మనం ఆఖరిలో ఒకసారి ప్రభుపాది ఈ రకంగా చదువుతూ ఉంటే ఆ శిష్యులంతా కూడా తలకాయి వాళ్ళు గిరుకుంటున్నారు. మీరు నేను చెప్పేది అర్థం కావట్లేదని అడిగాడు. మీరు తేల్చి తేల్చి కృష్ణనామం తప్ప మనిషి చేయవలసింది ఏం లేదంటున్నారు, కానీ మనం బళ్ళు దోలాలా, మనం వంట చేయాలా, మనం డబ్బు సంపాదించాలా ఏమి అంటే ప్రభుపాది చెప్పినాడు, మనకి నమ్మకం లేదు కాబట్టి ఇవన్నీ చేయాల్సి వస్తుంది. నమ్మకం ఉన్నట్లయితే అటు మీకు మీ స్థితిలో ఇప్పుడు నమ్మకం లేదు, నేను ఏమీ లేకుండా కేవలం కృష్ణనామాన్ని తీసుకుని మీ మధ్యలోకి వచ్చాను, మీరంత మనుషులు, మీకేం నేను జీతాలు ఇవ్వడం లేదు, మీరు ఎందుకు నాకు సేవకులే బతుకుతున్నారు, నేను కొన్ని పనులు చేద్దామంటున్నాను, మీరు చూస్తున్నారు దానికి కావాల్సినటువంటి డబ్బు సమకూరుతుంది, మీరు గమనిస్తున్నట్లే తెలుస్తుంది, కానీ మీకు ఆ నమ్మకం లేదు. నమ్మకం లేదు కాబట్టి మీరు పనులు చేస్తూ భగవన్ నామాన్ని అలవాటు చేసుకోండి, మెల్లిగా భగవన్ నామం మీ జీవితాన్ని మారుస్తూ భగవన్ నామం యొక్క అనుభవం మీకు కలిగినప్పుడు మీకు కూడా తెలుస్తుంది ఎంతకంటే మనిషి చేయాల్సిన పని ఏం లేదని చెప్పి అని అంటే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. బృందావనంలో అక్కడక్కడ గుహల్లో కూర్చుని కొంతమంది నేను ఇన్ని వేల మంత్రం చేయాలా, నేను ఇన్ని లక్షల మంత్రం చేయాలని మీరు కూర్చుంటూ ఉంటారు. మీరు ఎప్పుడైనా బృందావనం పోయినప్పుడు గమనించవచ్చు వాళ్ళు ఎక్కడ ఏం అడగడానికి పోరు, వాళ్ళు గుహలో కూర్చుని మంత్రం జపం చేసుకుంటూ ఉంటారు. దేవుడి ఏర్పాటు వల్ల దోస్తులు దోస్తులు జనాలు వస్తూ ఉంటారు, ఇది చేయాలి అది చేయాలి. ఒకసారి మేము బర్సానా వెళ్ళాము, బర్సానా చాలా లోపల లోపల బ్రజమండలంలో స్థానం. అక్కడ బాబా ఆయన శపథం చేశాడు, నేను బర్సానా దాటి నేను అడిగి ఎక్కడ పెడతాను, నేను బర్సానాలో కూర్చుంటాను. మేము 25 ఏళ్ళ క్రితం ఆయన చూసాము, మళ్ళీ అప్పుడప్పుడు పోతూ ఉంటాం కదా, పోయాము అక్కడ పెద్ద సిటీలాగా తయారైంది. అక్కడ 20,000 ఆవులకి గోశాల, 25,000 ఆవులకి గోశాల. ఆ బాబా మహిమతో జనాలంతా వచ్చి ఆయన మాటలు వినడం, ఆయన భజన పాల్గొనడం, ఇక్కడ అన్ని కట్టిపోతూ ఉంటాం. ఇప్పుడు పెద్ద సిటీలాగా బిల్డింగులు అన్ని, ఎవరి పైన కూడా మీరు డబ్బులు ఇచ్చిన ఇవ్వకపోయినా కూడా తినడానికి ఏర్పాటు, అతి పెద్ద గోశాల, అన్ని ఏర్పాట్లు ఉన్నాయి అక్కడ. ఆ బాబాయ్ ఎప్పుడు కూడా రమేష్ బాబాజీ మహారాజ్ ఆయన బర్సానా వదిలి ఎప్పుడు ఒక చోటికి పోడా, ఆయన ఉన్న చోట్ల గురించి భజన చేస్తూ ఉంటాడు. ఆయన ఈ గీతా భాగవతం గురించి ప్రవచనాలు ఇస్తూ ఉంటాడు మొత్తం అంతా కూడా. అందుకని ఆయన ఒక పాటలు ఆయన పాడుతూ ఉంటాడు. ఆయన కృష్ణుడు యొక్క గొప్పతనం ఆయన చెబుతాం. ఆయన ఏమంటాడు, ఓ కృష్ణ ఓ కేశవ్, అంతా చేసేది మీరు, కానీ మీరు పేరు ప్రతిష్టలు మీ భక్తులకు ఇప్పిస్తూ ఉంటారు, చేసేదంతా కూడా దేవుడు, కానీ వచ్చి మనం స్వామి మీరు ఎటు చేశారు అటు చేశారు ఇట్లా అంటూ ఉంటారు. కానీ నిజానికి అన్ని పనులు కూడా భగవంతుడికి చేస్తూ ఉంటారు. ఈ రకంగా భగవంతుని మనం నమ్ముకుంటే మెల్లిగి మనకి తెలుస్తుంది, భగవంతుడు మనకి శక్తి ఇస్తే కదా మనం చేయగలిగేది, మనంతటా మనం ఏం చేయగలం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ